साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवस्वः सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं ह्लीं ॐ कैलह्रीं हसकहलह्रीं सकलह्रीं श्रीं श्यामकमलनयना दत्तात्रेयाय शरणं मम द्राम्। జీవిత విధానాన్ని రెండు రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి మన ప్రయత్నాల వల్ల, మనము చేసేటటువంటి సాధనల వల్ల, మనము పడేటటువంటి కష్టాల వల్ల, మనము ఆర్జించినటువంటి జ్ఞానము వల్ల, ధనము వల్ల మన యొక్క సుఖ దుఃఖాలు ఆధారపడతాయి. ఇది సాధారణంగా ఈనాడు మానవ సమాజంలో ప్రబలి ఉన్నటువంటి నమ్మకం. నువ్వు బాగా కష్టపడాలి, నువ్వు కావాల్సిన దానికోసం నువ్వు చాలా ప్రయత్నించాలి, దానికి వీలవుతే ఇతరులకి అడ్డం తగిలైనా. ఇది ఒక జీవిత విధానం. దీనికి పరిపూర్ణమైనటువంటి విపరీత దిశలో భారతీయ ఆధ్యాత్మిక జీవిత విధానము నడుస్తుంది. దాన్నే శీర్షాసనం అని చెప్తూ ఉంటాం. అందుకే చాలామంది గురువుల యొక్క సాధనలో బావిలో తలకిందులుగా వేళ్లాడటం అనేటటువంటి సాధన ఉంటుంది. సిద్ధిసాయి కానీ, వెంకటేశ్వరి కానీ, అనేక మంది మహాత్ములు ఆసనాలలో సర్వోత్తమైనటువంటి ఆసనము శీర్షాసనము అని చెప్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? శీర్షాసనం అంటే తలకిందులుగా చూడటం అని. తలకింద పెట్టడం, కాళ్ళు పైకెత్తటం అంటే అంతే కదా. ఈ తల కిందరిగా చూసేటటువంటి విధానము మనకి అవగాహన చేసుకోవాలి అంటే గురుతత్వం యొక్క సర్వదేవతా స్వరూపం మనకి అర్థం అవ్వాలి. ఒకదాని తర్వాత ఒకటి మనం అర్థం చేసుకుంటూ వస్తున్నాం. మొట్టమొదట ఏం అర్థం చేసుకున్నాం? గురువు యొక్క రోగ నివారక శక్తి. ఎంత విచిత్రంగా గురువుల యొక్క రోగ నివారక శక్తి ఉంటుంది అంటే, మెహర్ బాబా దగ్గరికి ఒక విచిత్రమైనటువంటి కేసు వచ్చింది బాంబేలో. ఒళ్ళంతా కురుపులు, ఇంటింతెత్తు బొబ్బలు, చితికిపోతూ ఉంటే మళ్ళా తక్షణమే పెద్ద ఒళ్ళంతా బొబ్బలు వస్తూ ఉంటాయి. తగ్గటం లేదు, 2 ఏళ్ళు అయింది 3 ఏళ్ళు అయింది తగ్గటం లేదు, చాలా బాధపడుతున్నారు. ఒకరోజు 2 రోజులు అవుతే ఎవడైనా సేవ చేయగలరు, కానీ ఇంట్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతే ఎలా సేవ చేస్తాం? ఏదో ఒకరోజు 2 రోజులు అవుతే ప్రేమించగలం, కానీ జీవితం అంతా ప్రేమించటం అంటే ఎలా అన్నట్టే ఉంటుంది. అది మన యొక్క మనస్సు యొక్క లాజిక్లు ఇలా విడుస్తాయి. నువ్వు ఒకరోజు అయితే సేవ చేయగలవు, 2వ రోజు సేవ చేయగలవుట, 3వ రోజు సేవ చేయలేవు, మళ్ళీ వీధిలో వాడికి ఎవరికైనా సేవ చేయగలవు. ఇంచేతంటే ఫోటోగ్రాఫర్ వస్తాడు కనుక ఇక్కడ ఫోటో తీసుకుంటే వాడు. ఆ సేవ చాలా ఇంపార్టెంట్. 3 చెప్పుకున్నాం, ప్రేమ 3, సేవ 1, సంకల్పము లేకపోతే ఎలా అయినా చెప్పుకోండి, ఆర్డర్ ఎలా అయినా చెప్పుకోండి, అది పర్వాలేదు. ఆ 3 మానవీయ జీవిత విధానం పొందటానికి, మానవ శరీరం పొందటానికి ఆధారం ప్రకృతిలో ఈ 3. అంటే ఈ మిగతా శరీరాలు పొందటానికి 3 అక్కర్లే, ఏ శరీరం పొందటానికైనా. మీరు మెహర్ బాబా యొక్క లైఫ్ డివైన్ అయినా, థియోసాఫికల్ సొసైటీ యొక్క లైఫ్ డివైన్ అయినా, నిన్న కొంతమంది చూపించారు, మీరు చూసైనా ఉంటే వాళ్ళది మీకు అర్థమై ఉంటుంది. అందరూ ఒకటే చెప్తాడు, ఖనిజ జగత్తు నుంచి పరిపూర్ణత్వం వైపు చేసేటటువంటి ప్రయత్నమే ఈ మొత్తము సృష్టి యొక్క రహస్యము. ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు. మెహర్ బాబా చెప్పినా అదే చెప్తాడు, అరవిందో చెప్పినా అదే చెప్తాడు, థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు అదే చెప్తారు, పురాణాలలో కూడా అదే చెప్తారు. ఇంచేటంటే అది ఒక సైన్స్ కనుక. సైన్స్ ఎలా మారిపోతుంది? భాష మారిపోతే విజ్ఞానం మారదు కదా. అంచేత మెహర్ బాబా దగ్గరికి వచ్చినటువంటి రోగ నివారక దాని గురించి చెప్తూ ఇది చెప్తున్నాను, మీరు గుర్తుంచుకోవాలి. సంకల్పము, సవ్యమైనటువంటి సంకల్పం ఉండాలి. ఆ సంకల్పము దేనితో కూడి ఉండాలి? ప్రేమతో కూడి ఉండాలి. ఆ ప్రేమ సేవాభావంతో కూడి ఉన్నప్పుడే మానవ శరీరం యొక్క పరిపూర్ణత, లేకపోతే మీకు మానవ శరీరం లభించదు. మీకు మానవ శరీరం లభించింది కదా, అంటే అర్థం ఏంటన్నమాట, ఈ 3 ఖచ్చితంగా ఏదో ఒకటి చాలా ఎక్కువ ఉంటుంది మీలో. ప్రేమ చాలా ఎక్కువైనటువంటి వాళ్ళు జ్ఞాన మార్గంలోకి వెళ్తారు. అందుకే దాన్ని ప్రేమ లవ్ విజ్డమ్ అని చెప్పమనేది. అందుకు చాలా మందికి ప్రేమ యొక్క అర్థం తెలియదు. ప్రేమ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా జ్ఞానం వస్తుంది. పిల్లవాడికి బాగాలేదు, ఆటోమేటిక్గా నువ్వు 10 మందిని అడుగుతావు ఏం చేయాలి అని. వాడి మీద ప్రేమ లేదనుకోండి, విసుక్కుంటూ కూర్చుంటాం అంతే. అంచేత ప్రేమ ఇజ్ ఈక్వల్ టు జ్ఞానము. అంచేత జ్ఞాన సముపార్జన జరగకుండా ప్రేమ ఉంది అని చెప్పుకోవడం తప్పు. ఇది మూల స్తంభాలు మానవ శరీరానికి. ఇది గురువుల యొక్క చరిత్రలో మనకి లభిస్తూ ఉంటుంది. ఒక్కొక్క గురువులో ప్రేమ చాలా ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్క గురువులో ప్రేమ చాలా ఎక్కువ ఉందంటే జ్ఞానం కూడా చాలా ఎక్కువ ఉందని. అంచేత రెండు యుగళబంది ఏమంటారు దాన్ని, జంటగా ఉంటాయి. ఒక్కొక్క గురువులో సంకల్పం చాలా ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్క గురువులో సేవాభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంచేత ఏది ఎక్కువగా ఉంటుందని, ఎంతకంటే ఇంకేందే, 3 ఉండాలి. ఈ 3 ఏది తక్కువైనా ప్రపోర్షన్ కుదరదు. వంట చేస్తున్నాం, ఉప్పు కావాలి, కారం కావాలి, పులుపు కావాలి, ఇంకా కావాలి వదిలేదు, 3 అనుకున్నాం, ఉప్పు కారం పులుపు కావాలి. నా చాలా ప్రేమ అండి అని ఉప్పు ఎక్కువ వేసాను అనుకో, 3 కిలోలు ఉప్పు. లేదండి నా చాలా ప్రేమ ఉంది, నా చాలా సేవాభావం ఉంది అని ఇంకోటి ఏదో ఎక్కువ వేసాను అనుకో. 3 తత్వాలు అర్థమే కదా. చాలా ఎక్కువ చేసేసుకుంటే ఏమవుతుంది చివరికి, ఆ వంట ఎందుకు పనికిరాదు. అప్పుడు ఆ వంట ఏం చేయాలి? పారబోసేయాలి. మానవ జీవితం కూడా అలా చనిపోతూ ఉంటాం. ఎందుకు చనిపోతూ ఉంటాం అంటే, ఏది ఆ బ్యాలెన్స్, సమత్వం యోగ ఉచ్యతే. మీరు పాయింట్ గుర్తుంచుకోండి, రోగ నివారణ గురించి చెప్తూ ఇది చెప్తున్నాను నేను. అంచేత ఆ సమత్వం ప్రతిరోజు మీ జీవితంలో తెచ్చుకుంటూ ఉంటే వస్తుంది తప్ప, సరే 10 ఏళ్ళు వెళ్ళిపోనివ్వండి అని వెళ్ళిపోనిచ్చాం అనుకో అలాగా, తర్వాత మీరు బ్యాలెన్స్ తెచ్చుకోలేవు. అంచేత యోగ విద్యలో నీ జీవిత విధానం ఎలా ఉండాలి? ప్రతిరోజు జీవిస్తూ ఉండాలి నువ్వు. ప్రతిరోజు రాత్రి ఏం చేసుకోవాలి, బ్యాలెన్స్ అయిందా లేదా, అబంధాన్ని బ్యాలెన్స్ చేసేసుకోవాలి. ఇది శ్రీరామ శర్మ ఆచార్య ఎంతో స్పష్టంగా చెప్పినట్టు వల్ద విధానము ఆత్మబోధ తత్వబోధ. మరి ఏం చేసుకుంటున్నాం, నేను ఆత్మని అనుకుంటే సరిపోదు, కారం పులుపు ఉప్పు సమానంగా పడిందా లేదా మీ జీవితంలో చూసుకుంటూ ఉండాలి. మెహర్ బాబా దగ్గర తీసుకొచ్చారు ఆ రోగిని, దెబ్బలెక్కినటువంటి రోగిని. తుప్పెక్కిట్టినట్టు ఇనప బ్రష్ అక్కడ ఉంది ఒకటి, ఆయన ఇనప బ్రష్ చూసింటారు కదా, చాలా చోట్ల ఇనప బ్రష్ ఉంటుంది తీగలతో, దాన్ని బట్టి రుద్దేమన్నాడు కురుపుణ్ణి. అది కూడా ఇనప బ్రష్ ఏంటి, ఇక టాయిలెట్స్ అవి కడుగుతూ ఉంటారే అక్కడ పబ్లిక్, అది బాంబేలో ఏంటది గుర్తులేదు నాకు, అక్కడ పడింది అక్కడ వేసి రుద్దే అన్నాడు. ఇంకా గగ్గోలు మనుషులు, వాడు బుద్ధుందా వాళ్ళు చెప్తే చేస్తారు, వీళ్ళు చేయబోతూ ఉంటే రెండు రోజు తగ్గిపోయింది చేశారు వాళ్ళు. ఆ రోగి ఎంత బాధపడి ఉంటారో ఊహించుకోండి, రుద్దుతో ఉంటే రుద్దండి అన్నాడు. ఏంటి అక్కడ జరిగింది, 3 సంవత్సరాల నుంచి ఏదో ఒక విధమైనటువంటి నువ్వు చేసిన తప్పు వల్లే కదా వ్యాధి వస్తుంది. వ్యాధి ఎప్పుడూ కూడా బ్యాలెన్స్ కోల్పోవటం వల్ల వస్తుంది. ఆ బ్యాలెన్స్ని మనము మానవ శరీర గుణాల పరంగా చెప్పుకున్నప్పుడు ఏమని చెప్పుకుంటూ ఉంటాం, ప్రేమ, దాన్ని జ్ఞానము అని కూడా. అది ఎప్పుడు మేము నిరంతరం గుర్తుంచుకోవాలి, అయితే మర్చిపోతూ ఉంటాం. ప్రేమకి జ్ఞానానికి సంబంధం అనేది తెలియదు. అంచేతే భక్తి ఉంటే చాలు, మేము పుస్తకాలు చదవం అనేటువంటి రోగం ఎందుకు వచ్చిందంటే ప్రేమ భక్తికి మధ్య ఉన్నటువంటి సంబంధం తెలియక. మీకు బాగా ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి యొక్క అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. సునీల్ గవాస్కర్ ఫ్యాన్ అనుకో, వాడు ఎప్పుడు ఏ రంగు ప్యాంట్ వేసుకున్నాడు, ఏ రంగు అలాంటి లిస్ట్ పెట్టుకున్న వాళ్ళు నాకు చాలామంది తెలుసు. స్వయంగా నేను చూశాను వాడు 1971 టెస్ట్ ఆడుతున్నప్పుడు వాడు ఏ బట్టలు వేసుకున్నాడు, తర్వాత ఏ బట్టలు వేసుకున్నాడు, లిస్ట్ ఉంది వాళ్ళ దగ్గర 5 పుస్తకాలు లిస్ట్. ఎందుకు రాసుకున్నాడు, జ్ఞానం ప్రేమ ఉంది కనుక. కానీ మీరు భగవంతుని ప్రేమిస్తూ భగవంతుడి యొక్క ఒక్క కళ్యాణకరమైన గుణము తెలియకపోవడం ఎంత శోచనీయమో ఆలోచించుకోండి. అంటే మీకు ప్రేమ లేదు, భక్తి లేదు. అంటే ప్రేమ జ్ఞానము ఒకే నాణానికి 2 వైపులు అంటే అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంటే ప్రేమ, దాని తర్వాత సేవ. ప్రేమ ఎక్కడుంటుందో అక్కడక్కడ సేవ ఉంటుంది. మీరు కావాలని చూస్తూ ఎప్పుడు ఒక పుల్ల తీసి అక్కడ పెట్టినటువంటి అమ్మాయి, మనమే ఏమి నేర్పం కూడా వాళ్ళకి, అమ్మ మా అమ్మాయి ఇంకో చోటకి వెళ్తే కష్టపడుతుంది అని నేర్పడం, అక్కడికి వెళ్ళి ఏడుస్తుంది నేర్పకపోవటం వల్ల. నేర్పే ఉంటే ఆనందంగానే జీవించి ఉండేది. ఈ కాలంలో జరిగేది మా ఇంట్లోనే, ఇక్కడే బీకామ్ ఫైనాన్షియల్ రాసి వచ్చిన తర్వాత ఒక అమ్మాయి వచ్చింది, టీ పెట్టమన్నా, గ్యాస్ట్రో ఎలా వెలిగించాలి, నేను నమ్మరు, ఈ మధ్య జరిగిన సంఘటనే, ఎలా వెలిగించాలి గ్యాస్ట్. తర్వాత ఏమవుతుందో వాళ్ళ జీవితాలు ఊహించుకోండి. మీ ప్రేమలు అలా ఏడుస్తున్నాయి. ప్రేమ జ్ఞానముతో సంబంధం లేకుండా ఉంటే, గురు చరిత్ర ఇదంతా మీకు చెప్తుంది, గురువులు చేసేది ఇదే. గాంధీ గారి దగ్గరికి, గురువు గారి దగ్గర యోగ విద్య నేర్చుకోవడానికి వెళ్ళారు. అంటే ఏం నేర్పారు, లెట్రిన్ గలగటం. మనం ఇక్కడ యోగ సాధన చేస్తున్నాం, మన యోగ మన లెట్రిన్ ఎలా ఉంటున్నాయో చూస్తున్నాం మనం. ఏ యోగ వస్తుంది, రాదు, ఖచ్చితంగా రాదు మీకు. ఎందుకు రాదు అంటే, ప్రేమతత్వం ఉన్నటువంటి తల్లి మొట్టమొదటి నేర్చుకునేది టాయిలెట్లు కడగటమే. ప్రేమ ఉన్నటువంటి తల్లి మొట్టమొదటి ఏం చేస్తుంది, అంతేగా. ప్రకృతి ఎంత అంటే, యాజ్ అబౌవ్ సో బిలో, ఎంత కూడా సర్కిల్ విత్ ఇన్ సర్కిల్, సర్కిల్ విత్ ఇన్ సర్కిల్. అంచేత మీరు ఆధ్యాత్మిక జగత్తులో ఎదగాలి అంటే మొట్టమొదటి ఇప్పుడు నా మాటలన్నీ మానేసి ఏం చేయాలి, మీరు పరిగెట్టి వెళ్ళి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస అయితే తన జుట్టుతో కడిగేవాడు, మరి ఎందుకు గురువుల చరిత్ర చదవటం మనం, జుట్టుతో కడిగేవాడు. ఎవరిది ఇలాంటివి కాదు, హరిజనవాడలో ఉన్నటువంటివి కడిగేవాడు. పద్ధతి ఒకటి అంతా జ్ఞానము, మిమ్మల్ని ఇదంతా చదువుకోమనేది గురు చరిత్రలు, మీరు చేయాల్సిందే. అంచేత మీరు హరిజన వాళ్ళకి అక్కడికి వెళ్ళిపోకలేదు, వెళ్ళిపోతే ఫోటోలు తీస్తారు, లీడర్లు అయిపోతారు, ఏం తప్పు లేదు, వెళ్ళి చేయండి. కానీ మొట్టమొదట మీరు ఉన్న చోట, అంటే మా ఇంట్లో అడుగుతానండి, ఇక్కడ కడగం, మళ్ళా మీ మా వచ్చింది కదా, గంగలు అడుగుతారు మీరు. అంచేత అంత అద్భుతమైనటువంటి రోగము. ఇందుకే చెప్పాను అక్కడ ఇచ్చినటువంటి సలహా మెహర్ బాబా పుచ్చిపోయింది. ఎక్కడ బ్రష్ తెచ్చుకోబడినాడు, టాయిలెట్లకు అడిగేటటువంటి బ్రష్ తెమ్మన్నాడు, అందుకు ఇదంతా చెప్పు వచ్చేది. ఎందుకు ఆ సలహా ఇచ్చాడు గురువు? రెండో రోజు తగ్గిపోయింది. అంచేత ఆ రోగ నివారణ శక్తిలో కూడా మళ్ళా ఈ పాయింట్స్ పనిచేస్తూ ఉంటాయి. ఈ మూడే, ప్రేమ జ్ఞానము, సంకల్పము, సేవ. ఇది మీరు బాగా రుబ్బుకుంటూ ఉంటే అదే వస్తుంది మానవ జీవితంలో. మీరు ఎన్నిసార్లు చదువుకున్నా, ఎన్ని రకాల మీరు తిప్పుకున్నా గురువుల యొక్క చరిత్రలో, రోగ నివారణ అనుకోండి, ఈ మూడే వస్తాయి. రోగ నివారణ తర్వాత రుణానుబంధం అనుకున్నాం, ఈ మూడే వస్తాయి. ఆ గురువు సర్వదేవతా స్వరూపుడు, ఈ మూడే వస్తాయి. కానీ ఆ సర్వదేవతా స్వరూపుడికి ఉన్నటువంటి బేసిస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, సహ పూర్వేషామపి గురువు కాలేనాన వచ్చేదాత్. ఎవరికి గురువు? గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, రకరకాలుగా దీన్ని మిడగొచ్చుకోవచ్చు. కానీ దాన్ని ఇక్కడ ఉన్నటువంటి అర్థం మీకు ఇప్పుడు బోధపడి ఉంటుంది. బ్రహ్మకి కూడా ఆయనే గురువు. గురు బ్రహ్మ, బ్రహ్మ యొక్క గురువు ఆయనే. గురువు విష్ణువు, విష్ణు యొక్క గురువు ఆయనే. గురువు దేవో మహేశ్వర, మహేశ్వరుడు యొక్క గురువు కూడా అదే. దేవతల యొక్క గురువు కూడా ఆయనే. గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఏంటి ఆ పరబ్రహ్మం? ఏ ఒక్కటి తెలుస్తే మీకు తెలుస్తుందో మళ్ళా మౌనమే. అందుకని ఖచ్చితంగా ఆ ధ్యాన స్థితికి మీరు రాకపోతే, ఆ ధ్యాన స్థితిలో మీరు కూర్చోకపోతే ఇవంతా కబుర్లు మాత్రమే మిగులుతాయి తప్ప ఇంకేం అవ్వదు. ఇచ్చేటంటే గురుస్పర్శ మీకు ఆ మౌనంలోనే వస్తుంది. ఆ అరగంట సేపు మీరు సామూహికంగా కూర్చోవాలి, వ్యక్తిగతంగా కూర్చుంటే సరిపోలేదు. ఇంచేత తర్వాత శ్లోకంలోనే చెప్తాం మనం, అఖండ మండలాకారం వ్యాప్తమ్యేన చరాచరం. ఇంచేత నేను ఒక్కడిని ఇంట్లో కూర్చుంటాను, మీకు ఆ శ్లోకం అర్థం తెలియటమే. సచరాచరము అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ గురువు యొక్క, ఏ గురువు? మళ్ళా మౌన స్థితే. అంచేత గురువు 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 అనేటటువంటి ఆ పదం యొక్క అర్థం మనకి తెలియక ఆ శ్లోకాలు అయితే చదివేస్తున్నాం. అంతేంటి, జ్ఞానం లేదు, భక్తి ఉంది, పనికిరాదు. తెలిసి ఉంటే కూర్చుని ఉండేవాళ్ళం. అది తప్ప చేస్తే రాదు అని మీకు చెప్తూ ఉన్నా కూడా చేయలేకపోతున్నాం అంటే రెండే, ఆ స్థితి మీకు అక్కర్లేదు, లేకపోతే ఆ స్థితి యొక్క ప్రాముఖ్యత తెలియలేదు. ఇప్పుడు ప్రాముఖ్యత తెలుస్తుంది కదా. అయినా రాకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే ఏం చేస్తున్నావు? చావుగొట్టి చెవులు మూసి ఏడిపించి మరి ఇక్కడ మిమ్మల్ని మీరు కొట్టుకుని ఎందుకు రావటంలే, తిట్టుకుని ఎందుకు రావటంలే? ఆ టైంకి చాలా దూరం అండి. నాగార్జున యూనివర్సిటీ ఇక్కడ నుంచి ఎంత దూరం? ఎన్ని వందల మంది పిచ్చివాళ్ళలాగా బస్సుల మీద దాని మీద పడి ప్రతిరోజు అక్కడ చేరుకుంటున్నారు. మేము పిచ్చెక్కి వెళ్తున్నారు, వాళ్ళు ఇక్కడికి ఎందుకు రాలేదు? కర్మ. ఏంటి కర్మ అక్కడ? ఆ జీవిత విధానంలో తేడా అర్థం అవటంలే మీకు. ఒక జీవిత విధానము, ఈనాడు సమాజం మీకు నేర్పుతున్నటువంటి జీవిత విధానం, నువ్వు ప్రతిదానికి కష్టపడాలి. నువ్వు ఎంత కష్టపడితే అంత ఎక్కువ లాభాలు వస్తాయి జీవితంలో, నువ్వు అంత సుఖపడతావు. భారతీయ ఆధ్యాత్మిక ఏం చెప్తుంది, నువ్వేమీ చేయక్కర్లే. పొద్దున్న సాయంత్రం నువ్వు కళ్ళు మూసుకుని ఆ సమర్థ సద్గురు స్పర్శను నువ్వు పొందగలిగితే ఇవన్నీ వచ్చేస్తాయి నీకు. ఏదో సులభమో కూడా అర్థం కావటం లేదు, తమాషా అది. అంచేత ఆ సులభమైనటువంటి దాన్ని పట్టుకునేటటువంటి విద్య సర్వదేవతా స్వరూపం దగ్గర మీ తీసుకెళ్తుంది. మొట్టమొదట మూడు స్వరూపాలు చెప్పుకుంటున్నాం. ఒకటి బ్రహ్మ కదా, గురు బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏంటి? సంకల్పము. విల్ పవర్. ఈ సృష్టి అంతా కూడా, ఈ సృష్టిలో కనిపించే ప్రతి పదార్థము కూడా సంకల్పమే. ఎవరిదో ఒకరిది సంకల్పం. ఏది కనిపించినా సంకల్పం అంటే అర్థం ఏంటి? పని పూర్తి అయ్యేంత వరకు చేయుట అంతే. అందుకే ప్లగ్ అది పెడుతున్నప్పుడు నేను ఇరిటేట్ అవుతా. ఇక్కడ ఉండి మీరు రెండు వైర్లు చొప్పించారంటే ఇంకా మీకు సంకల్పం లేనట్టేగా. ఎలా ఉండాలి? పర్ఫెక్ట్గా ఉండాలి. మనం చేయగలిగినంత సంకల్పం అంటే ఏంటి? పరిపూర్ణమైనటువంటి విజువలైజేషన్. కల్పము, కల్పన, కల్పన అంటే ఊహ. మీ ఊహ పరిపూర్ణంగా ఉండాలి. అందుకే ఒకసారి బట్టలు ఆరేస్తూ ఉంటే మాతాజీ పిల్లలు బట్టలు ఆరేస్తున్నారు. ఆరేసిన ప్రతి వాళ్ళ బట్టలు కరెక్ట్ చేసింది ఆవిడ ఆరేసే విధానంలో. ఏంటి తప్పు చేస్తారు? చాలాసార్లు కొనలు కలపరు. ఒకటి ఎక్కువ వెళ్ళాడుతూ ఉంటుంది, ఒకవేళ తక్కువ వెళ్ళాడుతూ ఉంటుంది. మీరు ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తూ ఉంటుంది ఎలా ఆరుస్తూ ఉంటారో. చిన్న బట్ట అయినా అలుక్కుంటూ ఏంటంటే అలు తూచే గుడ్డైనా అలికే గుడ్డైనా వేస్తాం సింక్ మీద. ఎలా వేస్తాం? ఇదంతా అవసరం. మీరు యోగస్థితి అంటే నేను ఎంత మంచి సా అంటే అరస్త విరహో సాక్షాత్ 21 సార్లు ఎన్నిసార్లు అయిందమ్మా? 36 సార్లు. 33 ఏమో తెలియదు నాకు, లెక్క పెట్టలేను నేను. కానీ 2 లక్షల్లోనే మళ్ళీ తేడాలు వచ్చాయి. వాళ్ళు మాత్రం ఒకేసారి చేసి ఉంటారు ఒకే సంఖ్యలో. అవేర్నెస్లో తేడా. మీ తప్పులు కావు అవి, అలా ఉంటుంది అది మన ప్రయత్నం. ఆ ఎడ్జెస్ సవ్యంగా ఉండటం. గురువు గారికి ఏం నేర్పారు? ముందు టాయిలెట్లు క్లీన్ చేయడం, తర్వాత పళ్ళు తోకోవడానికి పిల్ల తెచ్చుకున్నాడు ఆయన. తిట్టాడు పట్టుకుని, ఇంత పెద్ద పుల్ల తెచ్చుకున్నట్టు ఆయన, ఎందుకైనా మంచిదని. ఇంత ముక్క చాలదా అన్నాడు. ఎంత అవసరమో, ఎలా అవసరమో ఆ విద్య నేర్చుకోండి మీరు ఆధ్యాత్మికతలో. అంచేత అనుక్షణము కూడా మీకు ఇక్కడ సాధనే. సాధన చేయనటువంటి క్షణం ఉండదు. కానీ మీకు కబుర్లు చెప్పుకోవటానికి టైం వస్తుంది అది నాకు చాలా ఆశ్చర్యం. కబుర్లు చెప్పుకోవడానికి టైం ఎక్కడుంటుంది? అంచేత గురువు యొక్క సకల దేవతా స్వరూపాన్ని గురించి చెప్తూ చెప్తున్నాను ఇది. ఆ మౌనములో సంకల్పశక్తి ఉంది. ఆ మౌనములో జ్ఞానశక్తి ఉంది. సంకల్పాన్ని ఇచ్ఛాశక్తి అని కూడా అంటూ ఉండవు. ఇచ్ఛాశక్తి, దాని తర్వాత జ్ఞానశక్తి, దాని తర్వాత క్రియాశక్తి. ఈ 3 శక్తులు ఎక్కడున్నాయి? మౌనంలో ఉన్నాయి. మరి నేను కళ్ళు మూసి కూర్చున్నాను, ఏమీ కనిపించటం లేదు. నువ్వు కూర్చున్నావు కదా, వచ్చిన గొడవ అది. నువ్వు కూర్చున్నావు అని తెలిసినంత వరకు నీకేమీ కనిపించదు అక్కడ. అంచేత ఏం చేయాలి? నువ్వు లయం అయిపోవాలి అప్పుడు. అప్పుడు ధ్యానంలోనే బయట వచ్చి నేను లయం అయిపోయాను, ఏం జరుగుతున్నా గురువే చేయిస్తున్నాడు అని చెప్పి, నేను సిగరెట్ కాలుస్తున్నాను, ఏమి చేసినా గురువే చేస్తున్నాడు అని చెప్పి, నా పిల్లల్ని తిడుతున్నాను, నువ్వు తిడుతున్నావు, గురువు ఏం మాట్లాడటం లేదు. అసలు గురువుని రాణిస్తే గా నువ్వు? మనం చేస్తున్నాం ఈ పనులంతా కూడా. ఇది కూడా ఇప్పుడు మనం చదువుకుంటున్న మాటలు కూడా గురువు ఏం చేయటంలే. గురువు యొక్క స్థితికి వెళ్ళి సద్గురువులుగా మారినటువంటి వాళ్ళు దాని గురించి చెప్పిన మాటలు చెప్పుకుంటున్నాం మనం. అది ఎలా ఉంటుందో మనకి ఇంకా అనుభూతిలోకి రాలేదు. ఎప్పుడొస్తుంది అనుభూతిలోకి? ఆ సకల దేవతా స్వరూపమైనటువంటి ఆ 3 ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అంటే ఈ 3 మధ్య ఉన్నటువంటి సంబంధం తెలుసుకోండి. ఇచ్ఛ ఉంది. నేను చెప్పాగా నేను అమలాపురంలో స్వీట్ చేశానని. అంచేది నాకేం ఇచ్ఛ ఉంది అక్కడ? స్వీట్ చేయాలనేటటువంటి ఇచ్ఛ ఉంది. ఎందుకు ఫెయిల్ అయ్యాను? జ్ఞానశక్తి లేదు. అది ఎలా చేయాలో నాకు తెలియలేదు. భలే అద్భుతంగా చేశాను, అది కొత్త రకంగా చేశానని ఎందుకు అనుకోవటం లేదో. మనుషులు నన్ను సమర్థించటం లేదో నాకు తెలియదు. కానీ సరే, అంచేత ఇచ్ఛాశక్తి ఉందా? ఏం తప్పింది? జ్ఞానశక్తి తప్పింది. జ్ఞానము ఉన్నా చేయాలనిపించదు ఒక్కొక్కసారి. నాకు చాలాసార్లు మనుషులు చెప్తూ ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్తే, మాస్టరు మీకు నాకు ఇష్టమైన ఏమో ఉన్నాయని వాళ్ళకి కొన్ని అపోహలు ఉన్నాయి, నాకు ఇది ఇష్టమని అది ఇష్టమని. అది ఖచ్చితంగా అపోహలే, కరెక్ట్గా ఎవరికి తెలియదు నాకు ఏది ఇష్టమో. అంచేత వాళ్ళు ఏం చేస్తారు, మాస్టరు మీకు ఇచ్చేద్దాం అనుకున్నాం, అచ్చేద్దాం అనుకున్నాం, ఇచ్చేద్దాం అనుకున్నాం, అచ్చేద్దాం అనుకున్నాం, అది ఇది అది ఇది ఇది ఇది. సరే ప్రస్తుతానికి చారు అన్నం తినండి. నాకు చాలా బాధ వేస్తుంది అప్పుడు. ఎందుకు బాధ తెలుసా, ఇదంతా చెప్పకుండా చారు అన్నం పెట్టుంటే అసలు ఏ బాధ ఉండేది కాదు. అంటే అక్కడ ఏం పోయింది, క్రియాశక్తి పోయే. చాలా మంది ఇళ్లలో మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీరు ఏది వండి పెట్టాలనుకుంటారో అది తప్ప మిగతా చేస్తారు, తప్పది అనుకున్నారు కదా చేద్దామని, అది ఎందుకు చేయదు, అది తప్ప అనుకుంటుంది, అక్కడ పోతుంది మీకు బండి మిస్ అవుతుంది. అందువల్ల మన భారతీయ ఆధ్యాత్మికత వంటకి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది, చాలా చాలా ప్రాముఖ్యత ఇస్తుంది భారతీయ ఆధ్యాత్మికత. అంచేత కనీసం పండుగ రోజులో అయినా అనుకున్నది చేస్తారని, కనీసం అందరూ ఎవరు ఆ పండుగ చేసుకునేటటువంటి అందరు వ్యక్తులు. అంచేత వినాయక చవితి వచ్చిందనుకోండి అందరూ బొబ్బట్లు చేయరు, ఏం చేస్తారు, ఉండేవాళ్ళు గ్యారంటీగా చేస్తారు. అంటే ఏమైందనమాట, అఖండ మండలాకారంలో క్రియాశక్తిని పెంపొందిస్తున్నారు. కానీ ఆ జ్ఞానం లేకపోయేసరికల్లా ఉండేవాళ్ళు ఎందుకులేండి మాస్టర్, మేము ఇంకోటి ఏదో చేసుకున్నాం, మా పిల్లలు తినరు ఉండరాళ్ళు. చేత ఆ సర్వదేవతా స్వరూపంలో ఆ ప్రసాదం యొక్క ప్రాముఖ్యత తెలియక, ప్రసాదం యొక్క ప్రాముఖ్యత వల్ల ఏమవుతుంది, ముందు సంకల్పము, సంకల్పము నుంచి జ్ఞానము, అది ఎలా చేయాలో తెలియాలి. మొన్న ఎప్పుడో ఇక్కడ ఉండరాళ్ళు చేద్దాం అనుకుంటే నేను నలుగురికి ఫోన్ చేయాల్సి వచ్చింది. ఫోన్ చేసి ఎలా చేయాలి, అది ఏం మిస్ అయింది, సంకల్పం ఉంది, చేసే ఊపిక ఉంది, కానీ మూడు కలవాలి, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. దానిదే ఇచ్చాశక్తిదే సంకల్పము. సంకల్పము వల్ల మొట్టమొదట మానవ శరీరం వస్తుంది, దాని తర్వాత జ్ఞానశక్తి వల్ల మానవ శరీరం యొక్క ఉపయోగాలు పెరుగుతాయి. మనకి ఈ శరీరం ఉంది, ఇది ఋగ్వేదం అని తెలియదు, ఈ శరీరం ఉంది ఇది అధర్వేదం అని తెలియదు, ఈ శరీరం ఉంది ఇది సామవేదం అని తెలియదు, ఈ శరీరం ఉంది ఇది యజుర్వేదం అని తెలియదు. జ్ఞానం లేదు కనుక ఉపయోగించుకోలేకపోతున్నారు. అందువల్ల మళ్ళీ భారతదేశ గురు సంస్కృతి పునర్జాగరణ చెందాలి అంటే మళ్ళా వేదముల పునర్జాగరణ జరగాల్సినదే. అంచేత ఎప్పుడెప్పుడు పృథ్వీ సముద్రములో మునిగిపోతుందో, సముద్రము అంటే కోరికలు, మీ యొక్క ముద్రలు, ముద్ర అంటే తెలుసు కదా, మీకు ముద్ర పడిపోయింది, నాకు ముద్ర పడిపోయినట్టు, కారం చాలా ఇష్టం అని, ఇంకా చచ్చినా నాకు ఆ కళ్ళు మండించటమే తప్ప, నోరు మండించటమే తప్ప, తీపిన మొహాన పడేరు కదా. ఇంచేత ఇప్పుడు అసలు పడేరు, ఏదైనా అంటే మీరు డయాబెటీస్ కదా అంటారు. సరే ఆ జ్ఞానం ఒకటి వచ్చి పడింది ఇప్పుడు. అంచేత సముద్ర, ముద్ర అంటే ముద్ర పడిపోయింది, స అంటే విత్తని. అంచేత సముద్రంలో ఏం మునిగిపోయింది, భూమి మునిగిపోయింది. భూమి మునిగిపోతే యజ్ఞ వరాహ స్వామి మంచి రోజు ఎప్పుడవుతుంది, సౌభాగ్య సూర్యోదయం ఎప్పుడు జరిగితే తప్పుడు మంచి రోజు అవుతుంది. ఆ మంచి రోజు ఎప్పుడు వస్తుంది అంటే శ్వేత వరాహ కల్పంలో వస్తుంది. కల్పము అంటే ఆలోచన, శ్వేత అంటే పగలు, వరాహము అంటే మంచి రోజు, శ్వేత వరాహ కల్పే. ఇక్కడ జీవించి ఉన్నాం కనుక వేద సంస్కృతి పునర్జాగరణ, ఇది దేవతాశక్తి. దేవతాశక్తి అంటే ఏంటి, దేవతలు అంటే వెలుగునిచ్చేవాళ్ళు, జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు దేవతలు. దేవతలు స్వయంగా ఏమి చేయరు, దేవతలు ఏం చేస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటామా లేదా. అంచేత ఈ గురువుల యొక్క మొత్తము తత్వము గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువుదే మహేశ్వర, ఈ మూడు. మహేశ్వరుడు సేవ చేస్తాడు, సేవ చేయటంతో చాలా ముఖ్యమైనటువంటి ఏది, ముందు పనికిరాని తీసేయాలి. కొత్త ఇల్లు కట్టాలి అంటే ఏం చేయాలి, మొట్టమొదట పాత ఇల్లు తీసేయాలి. అంచేత అతను ఎక్కడు అంటే శ్మశానంలో ఉంటాడు. శ్మశానం అంటే ఏంటి, కడిగేసే స్థలము, పనికిరాని శరీరాలు తగలెట్టేస్తాం, చెత్తా చెదారం అంతా వస్తే బయటకి ఏం చేస్తాం, తగలెట్టేస్తూ ఉంటాం. అంచేత ఆ లయకారకుడు, ఆ లయకారకుడే సర్వీస్, అద్భుతమైనటువంటి సేవ చేస్తూ ఉంటాడు, కడుగుతూ ఉంటాడు పాపం ప్రపంచంలో అంతా కూడా. ఎక్కడ ఆ దేవతా స్వరూపం మీరు చూసి ఉంటారు, ఎంతమంది దేవతలను ఇక్కడ ప్రార్థన చేశారు గుర్తుందా? ముందు ఎవరిని చేశాడు? వినాయకుడు. వినాయకుడు తర్వాత విష్ణువు, విష్ణువు తర్వాత బ్రహ్మ చేయలేదా? రాలేదేమో, సరస్వతి పెట్టి ఉంటాడు. చూడండి అక్కడ 9 రకాలైనటువంటి పెట్టి ఉంటాడు, నాకు గుర్తున్నంత వరకు నాకు గుర్తు లేదు. కానీ ఆ సకల దేవతా స్వరూపాలు ఆ 9 స్వరూపాల్లో వచ్చేస్తాయి. ఆ 9 మళ్ళా 3 వచ్చేస్తాయి, ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇది బేసిస్. అంచేత సకల దేవతా స్వరూపాలన్నింటినీ కూడా ఒక యంత్ర విద్యగా రూపించడానికి మహాకాళ చక్రవర్తి యంత్రం మనం తయారు చేసుకున్నాం. అంచేత మహాకాళ చక్రవర్తి యంత్రం అన్నా, సకల దేవతా స్వరూపము అన్నా, గురువు యొక్క భౌతిక శరీరం అన్నా ఒకటే. కానీ గురువు యొక్క భౌతిక శరీరము సకల దేవతా స్వరూపం అయితే మనకేంటిట? మన శరీరాలు కూడా సకల దేవతా స్వరూపాలు కనుక గురువు దగ్గరికి వెళ్ళి మన శరీరంలో ఉన్నటువంటి ఆ దేవతా శక్తులన్నింటినీ మనం జాగృతం చేసుకోగలిగితే మనము కూడా గురువు అంతవాళ్ళం అవుతాం. ఇంజనీరింగ్ కాలేజీలో ఎందుకు చేస్తాం? ఇంజనీర్ స్వామనం చేస్తాం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ కాళ్ళు పట్టుకోవడానికి చేరుతామా? కానీ అక్కడున్న ప్రొఫెసర్ కాళ్ళు పట్టుకోకుండా మార్కులు రావు. కానీ మార్కులు వచ్చేసాక వాడు మొహం చూడవు. అంతేగా, అవసరం ఉంది చూడాల్సింది. ఇక్కడ కూడా ఆ గురువు యొక్క జ్ఞానాన్ని, గురువు యొక్క ఇచ్ఛను, గురువు యొక్క క్రియను మీరు కాపీ కొట్టాలి. అదే నేను ఎంఏ సోలార్ కాన్షియస్నెస్లో గురువులందరికీ గురువు సహ పూర్వేషామపి గురువు కాలేన అనవచ్చే దాటి యొక్క గురువు తత్వాన్ని అర్థం చేసుకుని ఆ నిరంతర మౌనములో ఉన్నటువంటి ఈ మూడింటిని మీరు పట్టుకోవాలి. ఆ నిరంతర మౌనంలోకి మీరు ఎలా వెళ్ళగలరు? ఒక బిందువు ద్వారా వెళ్ళగలరు. అందుకని మన శరీరంలో ఉన్నటువంటి ఈ శక్తిని జాగ్రత్తను చేసుకోగలిగేటటువంటి 21 బిందువుని మనం పట్టుకున్నాం, రిపీట్ చేసుకుంటూ. ప్రతిసారి ఒక బిందువు మీద మనము కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండం. మూలాధార చక్రము పృథ్వీ దేవత యొక్క బిందువు, స్వాధిష్టాన చక్రము వరుణ దేవత యొక్క తత్వము, మణిపూరిక చక్రము అగ్ని దేవత యొక్క బిందువు. అంచేత కరెంట్ రావాలంటే ఏం చేయాలి? నేను ఆ బిందువు దగ్గర పెట్టుకోవాలి. మళ్ళీ అది త్రివే పిన్నే. అక్కడ కూడా ప్రకృతి యొక్క నియమాలు ఎక్కడ తప్పో, మీకు కరెంటు కూడా రావాలి, కానీ అది ప్రవహించేది మళ్ళీ ఏకధారగానే ఒకే బిందువుగా. ఆ 3 బిందువుల నుంచి మళ్ళీ అది ఒకే బిందువుగా మారుతుంది, ఒకే లైన్గా ప్రవహిస్తుంది. ప్రకృతిలో ఏ దేవతాశక్తిని మీరు ఉపాసన చేసినా, ఏ దేవతాశక్తి యొక్క అనుగ్రహం మీరు పొందాలనుకున్నా ఈ 3 బిందువులను ఉపయోగించుకోవాలి. మీరు ఏంటి అర్థమైంది? మీ సంకల్పానికి అనుగుణ్యమైనటువంటి దేవతా స్వరూపాన్ని పట్టుకోవాలి. మీరు ధనం కావాలి, సరస్వతి దేవుని ఉపాసన చేస్తే కుదరదు. చదువు కావాలి, ధనాన్ని ఉపాసన చేస్తే కుదరదు. దానిచేత వాళ్ళిద్దరూ అత్త కోడలు అన్నారు, గొడవ గురిపోయింది. అంటే అర్థం ఏంటి? ఒకళ్ళు సహాయపడితే ఒకళ్ళు సహాయపడరని. కానీ దానికి మళ్ళా మీరు అత్త కోడళ్ళు ఎలాగైతే మహామహాలు చూసుకోరు, తప్పేమో, మనకి అత్త కోడళ్ళ గొడవ వద్దులే. లక్ష్మీదేవికి సరస్వతీదేవికి పడదు అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఒక కథ కూడా చెప్తూ ఉంటారు వాళ్ళు. ఆకాశంలో ఉన్నారు వాళ్ళు. ఏ దేవతలు అందరూ కూడా ఆకాశంలోనే ఉంటారని చెప్పి వీళ్ళిద్దరే కాదు. ఏ సూత్రం అది వేదాల్లో మనం చెప్పేది? శ్లోకం మొత్తం ఏంటి? అంతే లక్ష్మీదేవి సరస్వతీదేవి కూడా ఆకాశంలోనే ఉన్నారు. నేను ఎవరిని పడితే వాళ్ళని ధనవంతులుగా మార్చేయగలను లక్ష్మీదేవి అంది. నవ్వింది సరస్వతీదేవి, మార్చలేమంది. అదిగో అడుక్కునేవాడు వెళ్తున్నాడు కదా, మళ్ళీ మార్చేస్తాను అంది. సంస్కార మండపం పక్క నుంచి వాడు వెళ్ళటం లేదు అని చేత నీ మాట విందు. వాడు ఎక్కడి నుంచో కూర్చున్నాడు అన్నాడు, గుంటూరులోనే ఉంటున్నాడు కానీ ఇక్కడి నుంచి వెళ్ళటం లేవాడు అని చేత వాడికి కుదరదండి. ఎందుకు కుదరదులే చూడండి. అది ఏం చేసింది తెలుసు కదా కదా, నవమాణిక్యాలు రత్నాలు అన్నీ కూడా ఎన్ని రకాలైనటువంటి ధనరాశులు ఉంటాయో అవన్నీ కూడా అవన్నీ రాళ్లేగా మాణిక్యాలు అంతా కూడా రోడ్లోకి వచ్చింది. మలుపు తిరగ్గానే వాడు చూస్తాడని సరస్వతీదేవికి బ్రహ్మానందం వేసింది. కళ్ళు మూసుకుంటాడో అనిపించింది వాడికి. అంతవరకు కళ్ళు తెరుచుకుని నడుస్తున్నవాడు మలుపు తిరిగే ముందు ఏమనుకున్నాడు, కళ్ళు మూసుకుని నడవగలనా అని వాడు అనుకున్నాడు. సరే కళ్ళు మూసుకుని నడిచేసరికి కాళ్ళకి ఏం తగులుతున్నాయి, నవరత్నాలు తగులుతున్నాయి. కానీ వాడికి ఒళ్ళు మండిపోయింది మున్సిపాలిటీ వాళ్ళ మీద. పాపం గుడ్డి వాళ్ళు ఎలా నడుస్తారు, ఇన్ని రాళ్ళు ఉన్నా నాకైతే కళ్ళు ఉన్నాయి అయినా కళ్ళు మూసుకుని నడుస్తున్నాడు వాడు. మనం అదే పిచ్చి పని చేస్తున్నామో జాగ్రత్తగా చూసుకోండి, కళ్ళు తెరిచి నడుస్తున్నాం అనుకుంటున్నారు మీరు. సరే వాడు అలా నడుచుకుంటే ఆ 9 కొప్పలు దాటాడు, ఇంకా రాళ్ళు తగులుకుంటున్నాయి. అప్పుడు విసిరేసినాడు 9 కుప్ప దాటాక, మధ్యలో కళ్ళు తెరిచిరా బాగుండేది వాడు. 9 కుప్పలు దాటే కళ్ళు తెరిస్తే లేవు, పోనీలే నా అదృష్టం బాగుంది వాళ్ళు తప్పించుకున్నాను కళ్ళు తెరిచేశాను. కానీ ఒకటేనమాట, కళ్ళు మూసుకుని రాళ్ళ మీద నడవచ్చు అనే జ్ఞానం నాకు వచ్చింది కదా అనుకుని వెళ్ళిపోయాడు వాడు. ఈసారి మీకు ఎప్పుడైనా కష్టాలు వస్తే, ఈసారి ఎప్పుడైనా మీకు రాళ్ళు తగులుతున్నాయనిపిస్తే చూసుకోండి అవి రత్నాలేమో. మీరు కళ్ళు మూసుకుని మీరు బాధపడుతూ కూర్చుంటే ఏం లాభం? మన ఋషులు చెప్పేటటువంటి కథల్లో మీరు జీవితానికి అన్వయించుకోగలిగితే, మరి దేవతాశక్తుల గురించి చెప్తూ ఇది చెప్పాను అంటే దేవతాశక్తులు జ్ఞానం ఇస్తాయి మీకు, లైట్. దేవతాశక్తులు అంటే లైట్, టార్చ్ లైట్ ఎప్పుడైతే పడుతుందో రాళ్ళకి రత్నాలకి తేడా తెలుస్తుంది కదా. దేవతలు అంతే చేస్తాయి, జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి. ఆ జ్ఞానాన్ని మీరు ఉపయోగించుకుంటే ఉపయోగించుకోండి, ఉపయోగించుకోకపోతే ఉపయోగించుకోకండి. అంచేత సకల దేవత స్వరూపమైనటువంటి గురువుల దగ్గరికి ఎవరు దేవతను ఉపాసన చేసి వెళ్తే వాళ్ళకి ఆ దేవత కనిపించింది అని అనేక ప్రమాణాలు మనకున్నాయి. వాడు ఏదో ఏ గురువు ఉపాసన చేస్తూ ఉంటాడు, సత్యసాయి దగ్గరికి కానీ సత్యసాయి దగ్గరికి కానీ వెళ్తే వాళ్ళ ఉపాస్య దేవతగా వాళ్ళు కనిపించారు అని అనేక మంది కనిపిస్తూ ఉంటారు కదా. ఎందుకు కనిపిస్తారు? అన్ని దేవతా స్వరూపాలు అవే కనుక. ఒకే దేవతా స్వరూపము ఒకే మానవ శరీరంలో ఒకళ్ళకి నాన్న కనిపించవచ్చు, ఒకళ్ళకి స్నేహితుడు కనిపించవచ్చు, ఒకడికి శత్రువు కనిపించవచ్చు, ఒకడికి టీచర్ కనిపించవచ్చు, కానీ శరీరం అదే. అంచేత సకల దేవతా స్వరూపమైనటువంటి గురుస్వరూపము, ఆ గురుస్వరూపమైనటువంటి మన శరీరము. ఈ లింక్ మీకు అర్థం అవ్వాలి. దేవ గురువుల యొక్క చరిత్ర మనం చదువుకుంటున్నప్పుడు దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఆ విద్యను నేర్చుకుంటున్నప్పుడు, గురువుల యొక్క జీవిత చరిత్రను మనం చదువుకుంటున్నప్పుడు, భారతీయ ఆధ్యాత్మికత అంటే గురు చరిత్రే. గురు చరిత్ర అంటే అంధకారాన్ని పోగొట్టే యొక్క చరిత్రే. అందుకే తప్ప ఒక మానవ శరీరధారి యొక్క చరిత్ర మాత్రము కాదు. ఒకడు చాలా గొప్ప సైంటిస్ట్ ఉంటాడు, వాడి జీవిత విధానం గురించి, వాడి గురించి, వాడు ఫలానా వాళ్ళే పుట్టాడు, ఫలానా చోట పెరిగాడు, అవంతా చదువుకుంటాం మనం ఎడిసన్ వాడి గురించి. కానీ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం? వాడు ఎక్కడ పుట్టాడో, ఎడిసన్ వాళ్ళ నాన్న ఏంటో, న్యూటన్ వాళ్ళ నాన్న పేరు నాకు తెలీదు, న్యూటన్ వాళ్ళ అమ్మ పేరు నాకు తెలియదు, న్యూటన్ ఎక్కడ పుట్టాడో కూడా మనకు తెలియదు, ఇంగ్లాండ్లో ఎక్కడ పుట్టింటాడు అంతే కదా, ఇంగ్లాండ్ వాడు కనుక. కానీ మనం ఏం చదువుకుంటున్నాం ఇక్కడ, అతను చెప్పినటువంటి నియమాన్ని మనం చదువుకుంటున్నాం, అది విజ్ఞానం అంటే. అలాగా గురు చరిత్ర చదువుతో మీరు ఖండతా పట్టేది ఏంటి, ఏ తారీఖున పుట్టాడు అంచేత. శివదేశాయి పాపం చాలా మంచివాడు, అసలు తెలియకుండా చేశాడు అది, కనీసం అంత బాధ్యతనే మనకి తప్పించాడు, లేకపోతే మీరు బట్టి కొట్టుకుని పరీక్ష రాయాల్సి వచ్చేది ఇప్పుడు. అంచేత శివదేశాయి ఎన్నుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు, వాళ్ళ కొంత ఖండతా పట్టేది తప్పింది. ఎక్కడ పుట్టాడు, ఊరి పేరు చెప్పాల్సిన అవసరం లే, డేటు చెప్పక్కర్లే, తల్లి తండ్రి పేరు అసలు చెప్పక్కర్లే, ఎక్కడ ఏ స్కూల్లో చదివాడో అది చెప్పక్కర్లే. సిద్ధిసాయి వాళ్ళు ఎప్పుడైనా అదృష్టవంతులే. కానీ నేర్చుకోవాల్సింది ఏమిటి, సిద్ధిసాయి యొక్క లేకపోతే మిగతా సాయిల యొక్క, గోస్వాముల యొక్క, గురువుల యొక్క జీవితంలో ఉన్నటువంటి ఈ శక్తులు అవి మీలో అవ్వాలి, మీరు ఆ స్థాయికి ఎదగాలి. ఖచ్చితంగా మీరు ఆ స్థాయి కంటే చాలా గొప్ప స్థాయికి ఎదగలుగుతారు. ఇంకెంత ఎదగలుగుతారు, వాళ్ళు అంతవరకు ఏ జీవిత విధానాన్ని అలవర్చుకొచ్చారో మీకు తెలిసిపోయింది ట్రిక్, దాన్ని మీరు కనుక ఫాలో అయ్యి అక్కడి నుంచి ముందుకు లాగితే ఇప్పుడున్నటువంటి గురువుల కంటే మీరు అధిక స్థాయిలోకి వెళ్తారు. కనుక అరవిందో ఆ పని చేశాడు కనుక చాలా ధైర్యంగా ఆయన చెప్పుకున్నాడు. ఏమని చెప్పుకున్నాడు, ఋషుల కంటే నేను ఒక అడుగు ముందుకేశాను. అంచేత అరవిందో యొక్క శిష్యులకి చాలా గొప్ప ఏంటంటే వాళ్ళ గురువు ఒక అడుగు ముందుకేశాడు. వాళ్ళు ఎక్కలే, ఎందుకు వేశాడు, ఎలా వేశాడో మనకు తెలియాల్సిన పనిలే. తెలియాలంటే ముందు ఋషుల యొక్క జ్ఞానం రావాలి కదా మనకి. కానీ ఋషుల యొక్క జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, వేద సూక్తాలలోంచి వస్తుంది. వేద సంస్కృతి యొక్క పునర్జాగరణ మన శరీరములలో జరుగుతూ వస్తుంది. అంచేత వేద సంస్కృతి యొక్క పునర్జాగరణ యొక్క ముఖ్య ఉద్దేశము అంటే జ్ఞానము, వేదమును అంటే జ్ఞానము అని అర్థం. అంచేత అక్కడ ఇచ్ఛాశక్తి గురించి మాట్లాడటం లేదు, క్రియాశక్తి గురించి కూడా మాట్లాడటం లేదు. ఇంచేత జ్ఞానము ఉంటే ఆటోమేటిక్గా క్రియ వచ్చేస్తుంది. దాని గురించి చెప్తూ ఈ దేవతల యొక్క స్వరూపము గురువు ఎలా మారాడు దీనికి కూడా మళ్ళీ మీరు చేయవలసింది ఏంటి, పరమే వ్యోమన్. ఏది చెప్పినా మళ్ళీ అక్కడికే వెళ్తాం మనం, మీరు ఏం చేయదలుచుకున్నా కూడా. అంచేత అది మానేసి ఇవంతా చేస్తే రాదు ఏమి, అక్కడ నాశనం అయిపోయింది భారతదేశం మొత్తం కూడా. ఇది తప్ప అన్ని చేస్తారు, ఇది చేయమని చాలా మంది నాకు చెప్తారు. మేము జపం చాలా బాగా చేస్తాం మాస్టర్ చేసుకుని, ఆయన ఇంకొకతను వచ్చాడు ఎందుకండి కళ్ళు మూసి కూర్చోడం అన్నది, నిజమే సుమా అనిపించింది నాకు, ఎందుకు కూర్చోట నాన్న బట్టి కూర్చుంటున్నాం కదా, ఏమైంది ఏమవుతుంది ఏమవుతుంది, విత్తనం నాటాం నీళ్లు పోస్తూ ఉంటాం ఎండ వస్తూ ఉంటుంది, ఏమైంది విత్తనానికి నీళ్లు పోస్తూ ఉంటే అని అడిగాడు అనుకోడు, కనిపించరు కదా. కొన్ని అయితే గబుక్కుని అంకురిస్తాయి, కొన్ని గబుక్కుని అంకురించావు కొన్ని. ఉదాహరణకు వజ్రాలు, వజ్రం తయారు చేయాలి అనుకున్నావు అనుకో, నువ్వు తయారు చేయడం చాలా సులభమే, ఓ చెట్టుకు ముక్కను తీసుకుని దాన్ని బొగ్గుగా మార్చే, బొగ్గుగా ఎలా మారుస్తాం, అగ్ని విద్యను ఉపయోగించి. దాని తర్వాత కనీసం 2 మైళ్ళు 3 మైళ్ళు భూమిని తవ్వేయి, 3 మైళ్ళు తవ్వాలనుకుంటాను కనీసం లోతుకి, తవ్వేశాక ఆ బొగ్గును అక్కడ పడేసి కప్పే, గుర్తుంచుకో ఎక్కడ కప్పేవో. దాని తర్వాత కనీసం 10,000 సంవత్సరాలు 20,000 సంవత్సరాలు ఆగు, ఆగిన తర్వాత మళ్ళా తవ్వు ఆ బొగ్గు. అంటే ఆ సాధనే మీరు ఇప్పుడు చేస్తున్నారు, అందుకు చెప్పింది కళ్ళు మూసి కూర్చోండి, తవ్వేశారు మీ లోతుల్లోకి వెళ్ళిపోయారు. ఎవడు వెళ్ళిపోయాడు, బొగ్గు వెళ్ళింది, నేను అనేటటువంటి బొగ్గు లోతులకు వెళ్ళిపోయింది, కప్పేశా అక్కడ దాన్ని కూర్చో. అలాగా 8,000 సంవత్సరాలు వజ్రం ఎంతవరకు అవుతుంది గ్యారంటీ, అదే తపస్సు అంటే ఋషులందరూ చేసింది అంతే కదా, కళ్ళు మూసి కూర్చున్నారు 1,000 సంవత్సరాలు. కానీ నాటుకుని ఏం చేస్తున్నావో మీకు అర్థమై ఇంచేత ప్రకృతిలో ఏది జరుగుతోందో అదే మీలోనూ జరుగుతుంది. బొగ్గు వజ్రముగా మారాలి, కాంతిహీనమైనటువంటి నల్లగా ఉన్నటువంటి ఎందుకు పనికిరానేటువంటి ఒక బొగ్గు వజ్రము వలె మారాలి, ధగధగధగ మెరిసిపోవాలి, దాని యొక్క ఆ చీకటి ఆ నలుపు పోవాలి. తపస్సు చేయి, తపస్సు చేయంటే కదలకుండా కూర్చో. ఋషులు ఇప్పుడు అందించినటువంటి విద్య ఏమిటి అంటే, వేల వేల సంవత్సరాలు మీరు కూర్చోవలసినటువంటి పని లేదు, ఆ ముక్కన అక్కడ పడేయండి, పడేసిన తర్వాత మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. కానీ ముక్క పడేసాక ఏం చేయాలి మీరు? నీళ్లు అవంతా పోయాలి కదా, ఉద్భవించాలి అంటే ఆవిర్భవించాలి అంటే. అంచేత ప్రతిరోజు పొద్దున్న సాయంత్రము నీళ్లు పోస్తూ ఉండండి అరగంట సేపు. అంటే మన తపశ్చర్య ఈ ఆధునిక కాలంలో ఋషులు మనకి మార్చి ఇచ్చినటువంటి విద్య ఏమిటి అంటే, మీరు వేల 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 సంవత్సరాలు అలా కూర్చుండిపోకల్లే, నువ్వు దాన్ని అక్కడ పడేసి ప్రతిరోజు. కానీ నీ ఇష్టం వచ్చినప్పుడు పడేస్తే ప్రకృతిలో అది నా ఇష్టం వచ్చినప్పుడు దున్నుతాను. మాకు ఎండాకాలం సెలవులు ఉన్నాయి మాస్టర్, సెలవుల్లో దున్నేస్తాం మేము, వెళ్ళిపోయే పల్లెటూళ్ళు అందరికీ కూడా విత్తనాలన్నీ నాటి వచ్చేస్తాం అన్నాడు అనుకో స్టూడెంట్. దేశభక్తి పొంగి పొరలి, మాకు చాలా బాధగా ఉంది, సస్యశ్యామలంగా మార్చేస్తాం మేము ఈ దేశాన్ని, మాకు ఎండాకాలం సెలవులు రాగానే ఏం చేస్తారు వీళ్ళు, వెళ్ళి దున్ని వస్తారు. ఏమవుతుంది? ఏమది, ఎప్పుడు దున్నాలి? వర్షాకాలంలో దున్నాలి. అంచేత ఆ సూర్యోదయ సూర్యాస్తమయ కాలంలో దున్నుతేనే మీకు ఫలితాలు వస్తాయి. కానీ ఎలా దున్నాలి అది నేర్చుకోవటం ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, ఈ టైంలో నేర్చుకోవచ్చు. నేను అక్కడే నేర్చుకుంటాను అనక్కర్లేదు, దున్నేటప్పుడే. దున్నేటప్పుడు నేర్చుకుంటే కుదరదు కూడా, నువ్వు పట్టుకుని నాగలికి పెట్టి లేస్తే లోపల నాకు తెలియదు ఇప్పుడు అది అలా చేస్తారు అనుకుంటున్నా, చేసే లోపల మీకు ఆనంద ఆగిపోతుంది. అంచేత ఆ కాలంలో ఆ అరగంటలో మీరు కరెక్ట్గా నాటుకోవటానికి ఈ విద్య అంతా కూడా, ఈ జ్ఞానం అంతా కూడా అందుకు మీరు సముపార్జించుకోవాలి. అంచేత సకల దేవత స్వరూపు అయినటువంటి ఆ గురు తత్వము యొక్క ప్రాదుర్భావము మౌనములోంచి ఉద్భవిస్తుంది. కనుక ఆ పరమే రూమంలో దేవతా స్వరూపాలన్నీ ఉన్నాయి. ఎస్మిన్ దేవ అధే విశ్వే నిషేధు. అంచేత నువ్వు నిరంతరముగా ఆ మౌనములో ఉంటూనే, ఆ బేసిస్లో ఉంటేనే పనులన్నీ చేయటం ఎప్పుడైతే మొదలెడతావో, నీకు ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పనికి కావలసినటువంటి దేవతాశక్తి లేకపోతే జ్ఞానశక్తి నీకు తక్షణమే వచ్చేస్తుంది. కనుక మెహర్ బాబా ఏ స్కూల్కి వెళ్ళలే, ఏ హాస్పిటల్కి వెళ్ళలే, ఎక్కడ ఏ రోగము, ఏ రోగ కిరణాలు, ఏ రోగ కీటాణువులలో వస్తుంది తెలియలే. కానీ అతనికి అర్థమైంది చెప్పాడు, చెప్పింది చేశారు, జరిగిపోతుంది. అంచేత మీకు ఎక్కడైనా ఇప్పుడు బొబ్బ కనిపించింది అనుకోండి, బరబర గీకారనుకోండి, ముఖ్యంగా మీకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మెహర్ బాబా చెప్పాడయా, చస్తాడు సెప్టిక్ అయిపోయే వాళ్ళంతా. ఇంచేత ఆ రోగానికి అది వైద్యము మనకి తెలీదు. అంచేత పుస్తకాలంతా చదివి అది మనం చాలామంది ఆచరణ చేసేస్తూ ఉంటారు. కానీ మళ్ళీ కొన్ని ఆచరణ చేయరు. ఏంటి ఆచరణ చేయరు? ఓ రెండు మూడు సంవత్సరాల పాటు వేరుశనక్కాయలు తిని సముద్రపు నీళ్లు తాగుదాం అనే సాధన అవడం ఎందుకు చేయడం నాకు తెలియదు. మళ్ళా మనకు నచ్చినవి చేస్తాం, నీకు నచ్చినది గురుతత్వం ఎలా అవుతుంది? అంచేత అక్కడ చెప్పిన వ్యాధి నివారణ పద్ధతులు మనం ఆచరించకూడదు, సద్గురు ఎవడైనా మనకి చెప్తే తప్ప. ఇందుకు ఆ దేవత ప్రచోదన మనలో జరగలేదు. ఏ రోగానికి ఏ విధమైనటువంటి వైద్యము చేయాలో, అంచేత బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం. ఆయన చేసినటువంటి సాధన, ఆయన జీవితంలో ఉన్నటువంటి సాధన, ఒక్కసారి సముద్రాన్ని దాటాడు. చెప్పానుగా ఐదు తత్వాల యొక్క ఆయనవుడు అంటే వాయుతత్వం యొక్క పుత్రుడు. ఎవరిని చూడటానికి వెళ్ళాడు అంటే పృథ్వీ పుత్రుడిని చూడటానికి వెళ్ళాడు. ఏది దాటి వెళ్ళాడు అంటే జలాన్ని దాటి వెళ్ళాడు. మంటెత్తింది, దేంతో మండించాడు? ఏంటో అది మిస్ అయిపోయాయే, ఆకాశం నుంచి ఎగిరాడు. అంచేత మళ్ళీ ఆకాశం నుంచి వెళ్ళాలి మీరు. ఆకాశం నుంచి వెళ్ళటం అంటే పరమేవ్యోమ. అంచేత రావణాసుర వధకి కూడా నాంది ఎక్కడ జరిగింది అంటే, అంచేత ముందే ఆకాశంలో మీరు గమనం చేయటం నేర్చుకోండి, పరమే వ్యోమంలో తిరగటం నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీకు ఆ దేవతా శక్తులు ఏ స్ఫూర్తినిస్తే ఆ స్ఫూర్తిని తప్ప గురు చరిత్రలో అవి చెప్తాయి. మీరు ఏమి చదవక్కర్లేదు, ఏ స్కూల్కి వెళ్ళక్కర్లేదు, ఏ విద్య నేర్చుకోక్కర్లేదు, ఏం చేయాలి, కడుమూసి కూర్చోవాలి. దానివల్ల అన్ని విధాలైనటువంటి శక్తులు వచ్చినటువంటి కోట్లాను కోట్ల మంది మనకి కనిపిస్తూనే ఉన్నారుగా ప్రపంచ చరిత్రలో. ఆంధ్రయోగుల చరిత్రలు అని చెప్పి 1300 వచ్చాయి, ఇంకా ఎన్నో వస్తాయి. వాళ్ళెవరూ చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళెవరూ ఏమీ చేయలేదు, కానీ వాళ్ళకి ఆ ప్రేరణ స్ఫూర్తి పూర్వజన్మ సంస్కారాల వల్ల వచ్చింది. ఒక వైజ్ఞానికమైనటువంటి పంధాలు ఆ శక్తిని నియామకం చేయడం చేత కాలేదు ఆ యోగులకి. మనము ఈ నూతన యుగంలో ఏం చేయబోతున్నాం, ఆ అద్భుతమైనటువంటి పరమే వ్యోమం యొక్క శక్తిని సైంటిఫిక్గా నేర్చుకుంటున్నాం. కనుక దీనికి ఏం పేరు పెట్టాం, సైంటిఫిక్ రిలీజియన్, వైజ్ఞానికమైనటువంటి ధర్మము. అంచేత యోగుల చరిత్రలోంచి వైజ్ఞానికత మనం డెవలప్ చేయాలి. వైజ్ఞానికత అంటే ఏంటి, ఇది చెయ్యి ఇది వస్తుంది, ఇది చెయ్యి ఇది వస్తుంది. వాళ్ళకి అది ఎలా వచ్చిందో తెలియదు వాళ్ళకి, కానీ శరీరంలో ఆ శక్తి ఉంది కనుక, వాళ్ళు ఇదివరకు చేసుకున్నటువంటి సంస్కారములు ఉన్నాయి కనుక, లేకపోతే కూరలు అమ్ముకునేటటువంటి ఆవిడ చూడటం అమ్మ కూరలు ఎలా అమ్ముకునేది, భర్త వదిలేశాడు, పిల్లలు వదిలేశారు, కూరలు అమ్ముకుంటూ ఉండేది. ఒకడు హరిహర చెప్తున్నాడు, హరిహర చెప్తూ రామ అనుకుంటే అన్నీ పోతాయన్నాడు అని వాడు అనుకోవటం చేత కలిగింది, ఈ ఊరి చేత అయింది. ఇది కూడా ఇంతలా ఎదిగిపోయింది. ఆవిడ చరిత్ర కూడా చదవండి మీరు, నేను చెప్పేవి చాలా మీకు అందులో లభిస్తూ ఉంటాయి. ఆ వైజ్ఞానికత వాల్మీకి, అనేక మంది ఆ రామ అనే శబ్దాన్ని పట్టుకున్నారు, కానీ వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారు. కానీ తమాష ఏంటి, ఎవరైతే ఆ మంత్రం అనుకుని గొప్పవాళ్ళు అయిపోవచ్చు అని చెప్పారో వాళ్ళు అవ్వలేదు. కారణం ఏమిటి, అప్లికేషన్ అంటే ఏంటి, క్రియాశక్తి లేదు. ఆ క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, ప్రేమశక్తి, ఈ మూడే 3D వరల్డ్ తిప్పి 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 మీరు నిరంతరము ఈ మూడు భాగాల్లో వాళ్ళని విభజించుకోవాలి. దానినే గుణాల పరంగా చెప్పుకున్నప్పుడు తామసము, రజస్సు, సత్వగుణం రకరకాలుగా మనం చెప్పుకోవాల్సి ఉన్నది. ప్రతి వారము మనం చదువుకున్న వాటన్నిటినీ కూడా ఎన్ని పేజీలు అని మనం లిమిట్ పెట్టుకోవద్దు, రాయండి. మీరు ఈ రాసి ఎంతమందికి అందజేయగలిగితే అంతమందికి అందజేయండి. అన్నదానం చేస్తాం, ఎర్త్క్వేక్ వచ్చింది అనుకోండి ఒక చోట, సడన్గా చాలామంది ఆహారం లేక అవస్థపడుతూ ఉంటే మీరేం చేస్తారు, మీ దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని పంపించేస్తారు. మనం 3 ఆకలిగా ఉన్నా పర్వాలే, వాళ్ళ భోజనం వెళ్ళాలి కదా. కొంచెం ఆ త్యాగశీలత చూపించండి. మీకు ఏమైనా అర్థం అవుతే నేనేం చెప్పగలను, ఎన్నిసార్లు నేను చెప్పగలను, ఇది 2 నెలలే ఉంది టైం మీకు. దాని తర్వాత మేము నాటుతాం, చాలామంది నాటటానికి వస్తారు. అప్పుడు మీకంటే శక్తివంతులు, మీకంటే సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. కానీ మీరు నాటుకుంటే దీన్ని ప్రపంచంలో మేము ముందు నాటాము అనేటటువంటిది చేయగలిగితే ప్రతి చోట సీనియారిటీ కౌంట్స్. 2 నిమిషాల సీనియారిటీలో ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళు నాకు తెలుసు. 2 నిమిషాలు కాదు, ఏంటంటారు దాన్ని, ఏఎం ఎఫ్ఎం కదా, ఉదయం సాయంత్రం, దాంట్లో సీనియర్ అయిపోయి ప్రమోషన్లు కొట్టేసిన వాళ్ళు నాకు తెలుసు. మరి మీరు 2 నెలల సీనియర్గా ప్రమోషన్లు కొడతారు, లేదా క్రియాశూన్యం అయిపోయి ఆచరణహీనం అయిపోయి తర్వాత మా తేతులు, మా తాతలు నేతులు తాగారని మీ మూతి వాసన చూడమంటారు తర్వాత వచ్చేవాళ్ళని మీ ఇష్టము. కానీ ప్రతి వారము వెళ్ళాలి, ఇది దానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది తెచ్చుకోండి, నేనేం చేస్తాను. ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కావాలంటే మీరు 50,000 ఇవ్వగలిగిన వాళ్ళు, డబ్బు అప్పు తెచ్చి ఇవ్వగలిగిన వాళ్ళు, దీనికి ఎందుకు ఇవ్వలేరు? ఇవ్వలేరు అంటే మీకు దీని మీద పోండి, మీకు నమ్మకం లేకపోతే నేనేం చేస్తాను. నమ్మిన వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు, ఈ 2 నెలలు సర్వస్వము త్యాగం చేయండి. 2 నెలలే నేను అడిగేది, ఏహి సర్వనాశనం అయిపోయారు మీరు 2 నెలలు మీరు వదులుకుంటే. కానీ ఇప్పుడే నాకు చాలా పనులు ఉన్నాయి, ఖచ్చితంగా ఇప్పుడే అన్ని పనులు వస్తాయి. సూర్యోదయం టైం అప్పుడే పని మనిషి వస్తుంది, పాలవాడు వస్తాడు, న్యూస్ పేపర్ వాడు వస్తాడు, అప్పుడు వాడు అప్పు అడగటానికి వస్తాడు, అదే టైంకి వాడు ఎక్కడికి వెళ్తాడు, అన్నీ అప్పుడే జరుగుతాయి. ఇంకా మాకు వీలు పడదు, అప్పుడే మీరు ధ్యానం చేసుకోవాలి. ఏం చేస్తావు, మరి కాదు మహిమ అది. కానీ చాలా విషయాలు నాటితో వెళ్ళిపోతున్నా నేను. ఏ రోజు మీరు మిస్ అయినా, ఇవాళ చెప్పింది మీరు సాయంత్రం లోపల రాసేసుకోలేకపోతే మరి మీరు ఈ జీవితంలో రాసుకోలేరు, ఖచ్చితంగా చెప్తున్నా నేను. ఈ పాయింట్లు మీకు రావు, కానీ మీరు కాగితం మీద పెట్టేసుకుని సీతారాముడికి హెల్ప్గా 3 కాదు 2 3 నాగా ఇప్పుడు కంప్యూటర్, నా కంప్యూటర్ కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. టకటకట లాగించి పారేసి ఎన్ని పేజీలు అవుతాయి, ఎన్ని పేజీలు అవుతుంది. ఇది మన స్నేహితులకి, మన బంధువులకి, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా పంపించండి. నేను ఆత్మరాజ్య స్థాపనకి అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. వాళ్ళు ఏమవుతారో మనకు అనవసరం, వారి వారి అదృష్టాలు. అది మీరు ఎంత మందిని మీరు నిద్ర లేపగలిగితే మీరు అంత అదృష్టవంతులు, వాళ్ళంత అదృష్టవంతులు కాదు. గురువుగారు ఎప్పుడు చెప్తారు కదా, గోరింటాకు పెట్టేవాడి చెయ్యి మిగతా వాళ్ళందరి చెయ్యి కంటే కూడా బాగా పండుతుంది. టా నాకు తెలియదు, ఎప్పుడు పెట్టలేదు నేను, కానీ కామన్ సెన్స్ అది కరెక్టే అనిపిస్తుంది నాకు. కానీ ఇదంతా మీరు చేసుకుంటున్నప్పుడు ఒక విషయం మాత్రమే చెప్తున్నా, ఈ 2 నెలలకి మాత్రమే మీరు త్యాగాలు చేయండి. దాని తర్వాత మరి ఏమవుతుందో, మరి ఆ గురువులు ఎలా మారుస్తారో ఏం చేస్తారో చూసుకోండి. డిసెంబర్99 వరకే నేను రిపీటెడ్గా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మిస్ అవుతున్నారు చాలా చాలా. ఏ పూటది ఆ పూట పూర్తి చేయాలి మీరు. 10 సార్లు వినండి, రాయండి దాన్ని, అక్షరాల ముందు రాసేసుకోండి, అభ్యంతరం లేదు. రాసిన తర్వాత మళ్ళా నాకు చూపించండి, అది నాకు ఓపిక లేదు చూడను అంటాను. ఇష్టం ఉంటే, మీకు దాని మీద ప్రేమ ఉంటే చూపిస్తారు. నేను విసిరి పారిస్తే రికార్డ్స్ పిల్లలు మళ్ళా రాసి తీసుకొచ్చి చూపిస్తారు. విసిరేశారు కదా మాస్టారు, అమ్మయ్య గొడవ వదిలిపోయింది అందరూ. అంచేత ఆ సకల దేవతా స్వరూపము మనందరికీ కూడా ఈ జ్ఞానము మనకి ఇచ్చుగాక అని ఆ గురువునే ప్రార్థిస్తూ స్వస్తి.